ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चिराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। महाभक्ताय नमः। ఇది ఎలా ఉందంటే, అందరూ అనుభవాలు చెబుతూ ఉంటే అందరూ అందులో నానిపోయి ఉన్న శనగగింజ తింటే ఎంత మాధుర్యంగా ఉంటుందో, అంత మాధుర్యంగా ఉన్నట్టుంది. అట్లాంటి వాటిలో మధ్యలో సడన్గా ఏదో స్కూల్ ప్రాజెక్ట్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యి ముక్కుని చూడడానికి వచ్చిన వాళ్ళది అది అతికినట్టు ఉంటుంది. కానీ ఇంకా అది మనస్ఫూర్తిగా ఎలా ఉంటుందో అనేది ఇంకా బాబు గారే చూసుకుంటారు. మనం ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాల్లో ఉన్నామండి. వాళ్ళ వినాయక నిమజ్జనం, వినాయకుడి నుంచి నేర్చుకో అంటే ఆయనని చూడంగానే మనకి కనిపించేది ఏంటంటే పెద్ద తల, పెద్ద తెల, చాటంత చెవులు ఉంటాయి ఆయనకి, చిన్న చిన్న కళ్ళు ఉంటాయి. ఈ చాటంత చెవులు ఎందుకు ఉంటాయంటే అంటే మనం ఈ వినే అంత వినడానికి మన సత్సంగంలో కూర్చున్నాం కాబట్టి మనం కూడా అంత చాటంత చెవులు చేసుకొని అంత అన్ని విషయాలను వినాలి. తర్వాత చిన్న కళ్ళు ఉంటాయి. చిన్న కళ్ళు ఏంటంటే సూక్ష్మ దృష్టి, అది విన్నదాన్ని మళ్ళీ సూక్ష్మంలోకి వెళ్ళిపోయి దాన్ని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలనే దానికి ఈ మనం సూచనలాగా అలా వినాయకుడిని తలుచుకుంటున్నామండి. వాసనాక్షయం, వాసుదేవుని దర్శనం కలగాలంటే వాసనాక్షయం కలగాలండి. వాసనాక్షయం కలగందే అసలు మనకి మనం మెట్టు దాటలేము. ఇప్పుడు చెట్టును నరకాలి. ఇప్పుడు కొమ్మలు చెట్టు మొదటి చెట్టు కొమ్మలు నరుకుతాం, మళ్ళీ చెట్టు మళ్ళీ పోస్తుంది, మళ్ళీ ఆ కొమ్మ దాకా మొదలు దాకా నరికినా కూడా వస్తుంది. అది మొత్తంగా ఇంకా మళ్ళా జన్మ రాకుండా రావాలంటే మాత్రం తప్పకుండా మొదలు నరకాలి, వేళ్ళను నరకాలి, దుంప దుంప నరకాలి అన్నమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ తిడుతుండే, నీ దుంప దెగ దుంప దెగ అట్లా అంటే. ఇప్పుడు అమ్మ కూడా మన దుంప తెంచుతున్నారన్నమాట, జ్ఞానం అనే గొడ్డలు తీసుకొని ఆ దుంపని నరుకుతున్నారు, మొదల నుంచి నరుకుతున్నారన్నమాట. నాకు అలా అనిపించిందండి. నేను అయిపోలేదమ్మా. మూడు గుణంబులను మొదలంటా నరికినారు, మూడు గుణంబులను మొదలంటా నరికినారు, మూటికి నీ సాక్షి అయిన ముక్తిని చూపి ఇట్లా మన ముక్తి మన ఆ మూడింటికి సాక్షిగా ముక్తి ఉంది, దానిని చూపించుతున్నారన్నమాట. మన 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 లోపల ఉండే అజ్ఞానాన్ని, మూల అజ్ఞానాన్ని తొలగించి మూటికి సాక్షి అయిన ముక్తిని చూపిస్తున్నారన్నమాట. ఒక వర్తకుడు ఉన్నాడండి. ఒక వర్తకుడు వచ్చి ఒక మహారాజు దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందుతాడు. పొంది అంటాడు, అయ్యా నాకు ఉన్నదంతా నీకు ఇస్తున్నాను, నన్ను నాకు ఆశ్రయం ఇచ్చి నాకు రోజు రెండు పూటల భోజనం పెట్టు అంటాడు. అయితే రాజుగారు అనుకుంటాడంట, అతనికి ఏదో ఉందో అది నేను నాకు కూడా వస్తుంది కదా అనేసి ఆశపడి ఆయనని దగ్గర ఉంచుకుంటాడు. ఉంచుకొని రోజు రెండు పూటల భోజనం పెడుతున్నాడు. ఆయన సంతోషంగా అనుభవిస్తున్నాడు. ఈ వర్తకుడు అనుభవిస్తున్నాడు, ప్రతి పూట వచ్చిందల్లా వచ్చిందల్లా హాయిగా భోజనం చేస్తున్నాడు. హాయిగా సంసతులిక పరుపు మీద పడుకుంటున్నాడు, చాలా సంతృప్తిగా ఉంటున్నాడు. అప్పుడు రాజుగారికి ఒక అనుమానం వచ్చిందట, ఈయన దగ్గర ఏమున్నది, ఏదో ఇస్తానంటున్నాడు కదా, ఆ ఇస్తానన్నది ఏమున్నది, దానికోసం నేను ఇచ్చేస్తున్నాను కదా, అసలు ఏమున్నది కనుక్కుందా అని చెప్పేసి వెనక్కి పంపిస్తారట. ఆయన శిష్యులు ఆయన సోల్జర్స్ని పంపిస్తాడట. ఏమున్నది కనుక్కోరండి అంటే ఆయనకి ఏమున్నది అంటే అప్పు. ఆయనకున్నది ఏం లేదు, 100,000 రూపాయల అప్పు. ఆ అప్పు పట్టుకొని వచ్చి నన్ను ఆశ్రయించు, నాకు ఆశ్రయం కల్పించు అని చెప్పి అంటున్నాడు. అట్లాగే యన్మధర్మరాజు వచ్చినప్పుడు నీ దగ్గర ఏమున్నది అంటే మనం ఏముంచుకుంటున్నాం అండి, అప్పే ఉంచుకుంటున్నాం. అప్పు ఏంటంటే ఈర్ష, అసూయ, అసహనం, ఓర్వలేనితనం అనే ఇటువంటి దుర్గుణాలనే ఉంచుకుంటున్నాం. ఇటువంటి దుర్గుణాలు ఉంచుకుంటుంటే ఆ రాజుగారు ఏం చేశారు, ఇటువంటి ఈగో వీడి దగ్గర అప్పు ఉంది, వీటి వల్ల మనకి లాభం లేదని చెప్పేసి వాడికి శిక్ష వేయించి మళ్ళీ ఇంటి నుంచి తరిమేశాడు. అలాగే యమధర్మరాజు కూడా వాడికి వేయాల్సిన శిక్షలన్నీ వేసి మళ్ళీ జన్మలో పడేస్తున్నాడు. ఇంక ఎప్పటికండి ఈ జన్మ ఇట్లా వస్తూనే ఉంటుంది. మనం ఇట్లా అంటే ఇట్లా మళ్ళా ఇలా అప్పులో పడిపోకుండా ఉండాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలండి. బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటండి, ఇప్పుడు మనం ఎందరో సత్సంగంలో కూర్చున్నాం, ఇదంతా నిత్యకాలంలో జమ అవుతుంది కదా, ఇదంతా బ్యాంక్ బ్యాలెన్సే కదా. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవాలని ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడు ఒకరిని చూసి ఈర్ష, అసహనం, ఈ ఓర్వలేనితనం ఇవంటివన్నీ పెంచుకోకూడదండి. ఇవన్నీ మనం ఇవన్నీ కలగాలంటే ఏం చేయాలి, ఏం చేయాలంటే ఒక ఏదైనా పరీక్ష ఉంటుందండి. యమధర్మరాజు వచ్చి పెట్టిన పరీక్షని పాస్ అవ్వాలంటే మనం చదువుకోవాలి కదా. చదువుకోవాలంటే మనం ఏదైనా చదువుకోవాలి. ఇప్పుడు డిగ్రీ పాస్ అవ్వాలి, ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి అంటే వాటికి సబ్జెక్టులు ఉంటాయి. సబ్జెక్టులు ఏంటి, ఈ ఆయన సైన్స్ అనో మ్యాథ్స్ అనో ఇవి సబ్జెక్టులు ఉంటాయి. కానీ మనం పాస్ అవ్వాలంటే మన పాస్ అవ్వాల్సిన మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సత్యము, శాంతి, దయా, ప్రేమ, ఇవి మనం నేర్చుకోవాల్సింది. సబ్జెక్టులు ఇవి సబ్జెక్టులు అండి. అందుకే మన బాబుగారు ఫస్ట్ టైటిల్ ఏంటంటే శ్రీ కాళీ వనాశ్రమం కింద సబ్జెక్టులు రాస్తారు. మనం విశ్వవిద్యాలయంలో వాటిలో ఉండే నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే సత్యము, శాంతి, దయా, ప్రేమ. ఈ పరీక్ష పాస్ అవ్వాలంటే 7 తరగతులు ఉంటాయండి. 7 స్టెప్స్ టు సాల్వేషన్, 7 తరగతులు ఉంటాయండి. ఫస్ట్ది శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే ముందు ఎన్ని జన్మలు ఇంకా ఈ ప్రతిసారి ఇలా జన్మ రావాలి, ఈ ప్రతిసారి మళ్ళా ప్రతి గర్భంలో పడ్డప్పుడల్లా అనుకుంటాడట, అమ్మో ఈ నరక బాధను నేను భరించలేను, నేను తప్పకుండా ఈసారి నేను ఎలాగైనా సరే మోక్షం పొందాలి అనుకుంటాడు. కానీ మళ్ళీ పుట్టంగానే మళ్ళీ యథావిధిగా మళ్ళీ పాపకర్మలు చేస్తాడు, మళ్ళీ నష్టంలోకి చేరుకుంటాడు, మళ్ళీ జన్మలు పొందుతాడు. అట్లా కాకుండా ఫస్ట్ ఆలోచన రావాలి, ఈ జన్మ నాశనం అయిపోవాలి అనే ఆశన అనే కోరిక కలగడమే శుభేచ్ఛ అండి. ఈ శుభేచ్ఛ ఏదన్నా ఒక జర్నీ చేయాలి అనుకుని మొదలెట్టంగానే మనం ఏం చేస్తాం, ఏదన్నా డౌట్ వస్తే గురువుల దగ్గరికి వెళ్తాం, టీచర్ల దగ్గరికి వెళ్తాం. ఆ టీచర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ టీచర్ గురువు ఏం చేస్తారు, గురుబోధ చేసినప్పుడు ఆ గురుబోధని మనం ఎంతసేపు బాగా ఆలోచించి విచారణ చేసి దాని నిధ్యధ్యాసనలోకి తెచ్చుకుంటామో అది మనల్ని ఎగ్జామ్ పాస్ అవ్వడానికి చేస్తుందన్నమాట. అది 2వ స్టెప్, విచారణ. అసలు గురువు దొరకడం అనేది చాలా గొప్ప విషయం అండి. మనం మానవ జన్మ పొందడానికే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మంచి దుర్లభమైన మానవ జన్మ కలిగింది. అటువంటి మానవ జన్మలో కూడా ఎన్నో గొప్ప పుణ్యం ఇదిగో గావించి నింజూడగలిగితేని మన సద్గురువులని పొందడం అనేదే చాలా గొప్ప పుణ్యం అండి. అట్లా మనకు విచారణ కలగాలి, శుభేచ్ఛ కలగాలన్నా కూడా ఆ గురువుల సంకల్పం లేనిదే మనకి జరగదండి. ఇప్పుడు ప్రహ్లాదు ఉన్నాడు, హిరణ్యకశిపుడు, ఆయన గురుగారు ఎవరు, శుక్రాచార్యుడు. ఆయన ఏమన్నాడు, నీకు శ్రీహరి అనే ఆయన వైరి, ఆయన నీ నువ్వు సంహరించాలి, ఆయన ఎలాగైనా సరే ఆయన నీ శత్రువు అని చెప్పాడు. అది కానీ మరి అతని కొడుకే రాక్షసాంశలోనే పుట్టాడు ప్రహ్లాదు. మరి ఆ ప్రహ్లాదుడిని మరి ఆయనని సన్మార్గంలో నడిపించి ఆయనని గొప్ప భక్తుడిని చేసింది ఎవరు, నారదుడు గురువుగారే కదా. బీజ రూపంలో ఉన్నప్పుడే ఆయనని రక్షించాడు. ఇంద్రుడు ఎప్పుడైతే ఆయన రాక్షసంశలో పుడతాడు, ఇంతకంటే హిరణ్యకశిపుడి కంటే ఇంకా గొప్ప రాక్షసుడు అయితే కష్టమవుతుందని చెప్పి ఎప్పుడైతే ఎత్తుకెళ్ళడానికి వాళ్ళ అమ్మని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తే అప్పుడే ఆపేస్తాడు. ఆపేసి అప్పుడే గురుబోధ చేసి ఆయన జ్ఞానం కలిగిస్తాడు. అలా గురువు పొందడం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి. మనం ఎన్నో గొప్ప అదృష్టం కొద్దీ మనకు మంచి సద్గురువు దొరికారండి. అది 2వ స్టెప్ అన్నమాట, విచారణ. మన ఫస్ట్ శుభేచ్ఛ కలుగుతుంది, తర్వాత విచారణ కలుగుతుంది. విచారణ కలిగిన తర్వాత తను మానస ఎప్పుడైతే ఈ శుభేచ్ఛ కలిగి విచారణ బాగా మంచి మర్దన జరుగుతుందో, ఎప్పుడైతే ఈ భగవన్ నామం స్మరణ, ఈ మంచి అలవాట్లు, మంచి తనము సత్యముగాను పవిత్రముగా ఉండడానికి ప్రయత్నం చేసి ఎప్పుడైతే మంచి అలవాటును పెంచుకుంటామో అప్పుడు మనస్సు సూక్ష్మమవుతుందండి, సటిల్ మైండ్ వస్తుంది మనకి. సటిల్ మైండ్ వచ్చినప్పుడు మనం ఏది ఏది నిత్యము ఏది అనిత్యము అనేది గుర్తించగలుగుతాం అన్నమాట. ఈ గుర్తించినప్పుడు ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనే దృష్టి వస్తుంది. ఇదంతా ఈ జగత్తంతా స్వప్నతుల్యంగా గమనించడం మొదలు పెడతారనమాట. ఇప్పుడు మనం ఏదైనా కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యాలు వచ్చాయనుకోండి, మన లోపలికి వచ్చినప్పుడు దాని లోపల ఐక్యమైపోతాం మనం, ఆ కోపానికి ఐక్యమైపోతాం మనం. దానిని సాక్షిగా చూడాలి. ఇప్పుడు సద్గురులకి లేకపోతే జ్ఞానులకి కోపం వచ్చిందనుకోండి, వాళ్ళ కోపంలో ఐక్యమయ్యారు, దానిని సాక్షిగా చూస్తారు. ఇప్పుడు మన ఇంట్లోకి దొంగ మన ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు అనుకోండి, దొంగని చూస్తే చాలు వాడు పలాయనం చెత్తగిస్తాడు, వాడిని నువ్వేం అనక్కర్లేదు, సాక్షిగా చూస్తాడు. మనం నించుని ఇంట్లో మెలకువగా ఉన్నప్పుడు దొంగ ఎప్పుడైనా ఇంటికి వచ్చి దొంగతనం చేయడు కదా. ఈ కామ, క్రోధ, లోభ, మదమోత్సర్యాలు అనేటివి వాటి లోపల మనం ఐక్యమైపోకూడదు. ఐక్యమైపోకుండా వాటిని సాక్షిగా చూడడం మొదలు పెట్టాలి. దీనికి ఒక చిన్న కథ గుర్తుకొచ్చిందండి. ఏంటంటే ఒక చాకలివాడు బట్టలు ఉతుక్కుంటూ ఉంటాడు. బట్టలు ఉతుక్కుంటూ ఉంటే అక్కడ కూర్చున్న ఒక పండితుడు కూర్చొని బాగా జపం చేసుకుంటూ ఉంటాడు. బాగా ఏదో ఆయనకు తోచినవన్నీ చదువుకుంటూ చదువుకుంటూ ఉంటే ఈ బట్టలు ఉతుకుతుంటే ఆ చొక్క నీరు వచ్చి ఆయన మీద పడుతుంది. పడంగానే ఇంకా ఆయనకి ఇంకా కోపం వస్తుంది. కోపం రాగానే ఇంకా గబగబ వచ్చి ఇంకా దుర్భాషలు ఆడడం మొదలు పెడతాడు. చాకలి మీద దుర్భాషలు ఆడడం మొదలు పెడితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, అయ్యా నేను ఇక్కడే ఉండే చదువుకున్నా, నేను బట్టలు ఉతుక్కుండే రాయిది, నేను ఇక్కడే ఎప్పుడు ప్రతిరోజు చేస్తాను, అదే విధంగా వచ్చి నేను చేసుకుంటున్నాను, మీరు ఇక్కడగా ఉండడం నేను చూడలేదు, అందుకని పొరపాటున వచ్చి పడింది అని అంటాడు. అంటే ఈయనకు ఇంకా ఆగదండి మనసు, ఇంకా కోపంలో ఆ కోపంలో ఐక్యమైపోతాడు. మనం భగవద్గీతలో ఉంది కదా, క్రోధాద్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంసాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఫస్ట్ మొదట కామం వస్తుంది, కోరిక కలుగుతుంది, ఏదన్నా కావాలి అనే కోరిక. ఆ కోరిక తీరలేదనుకోండి క్రోధంగా మారిపోతుంది. క్రోధంగా మారి మారంగానే స్మృతి భ్రంశ ఇంకా మరపు వచ్చేస్తుంది. దాని లోపల ఐక్యమైపోతాడు. ఇంక చుట్టుపక్కల ఎవరున్నారు, వీడి మనవాడా తనవాడా అనే భేదం ఉండదు. దానితోటి దాని స్మృతి భ్రంశం అయిపోతుంది, తర్వాత బుద్ధినాశం అయిపోతుంది. బుద్ధినాశం అయిపోతే ఇంకా అధపాతాలనికి దిగజారిపోతాడు. అలా అదేవిధంగా ఆయన కూడా ఇంకా కోపం వచ్చేసి ఇంకా చాకలిని ఇంకా నన్నే అంటావా అని చెప్పేసి గవాళ్ళ ఒక గుద్దు గుద్దుతాడు. గుద్దు గుద్దంగానే ఇంకా ముట్టేసుకున్నాను, అమ్మో ఇంకా ఏమైపోయింది ఇవాళకి, నేను ఇంకా నా మడెంత అయిపోయింది, ఇవాళకి నేను అంతా నేను చేసుకున్న నష్టాన్ని అంతా పోయింది అని చెప్పేసి గబగబా వాడి మీద కోపంతో ఇంకా నదికి అవతలి వైపు వెళ్ళి స్నానం చేయడం మొదలు పెడతాడు. స్నానం చేయడం మొదలు పెట్టంగానే ఈ చాకలివాడు చూసి ఇంకొక అవతల వైపుకి వెళ్తాడు. ఇంకొక అవతల వైపుకి వెళ్ళి అతను స్నానం చేయడం మొదలు పెడతాడు. అయితే ఇంకా అడుగుతాడు అనమాట, నేనంటే మడి చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి స్నానం చేస్తున్నాను, నువ్వు నిన్ను దాకాను కాబట్టి నేను స్నానం చేస్తున్నాను, మరి నువ్వెందుకు స్నానం చేస్తున్నావు అంటే, అయ్యా నేను మిమ్మల్ని తాకాను కాబట్టి స్నానం చేస్తున్నాను అంటాడు. అనగానే ఇంకా ఏ నేను ఇంత గొప్పవాడిని, ఇంత మంచి దేహం ఉంది, ఇంత మంచి గొప్ప దీనిలో పుట్టాను, బిరుదులు ఉన్నాయి, మరి ఇట్లాంటిది నేను తాకంగానే నేను మైల పడ్డాను, కానీ నన్ను నువ్వు తాకితే మైల ఎలా పడ్డావు అంటే, అయ్యా మీరు దేహం కరెక్టే, మీకున్న బుద్ధులు కరెక్టే, మీరు సంపాదించుకున్న డిగ్రీలు కరెక్టే, కానీ కోపం అనే క్రోధం అనే దుర్మార్గుడు చండాలుడు మీలో చేరాడు కాబట్టి, ఆ చండాలుడు మిమ్మల్ని తాకాడు కాబట్టి, మీరు నన్ను తాకాడు కాబట్టి నేను స్నానం చేస్తున్నాను అని ఆ విధంగా ఆయనని సమాధానపరుస్తాడనమాట. ఆయన సమాధానపరిచేటప్పటికీ ఇంకా ఆరే నేను చాలా తప్పు చేశానని గ్రహించుకొని ఆయన మంచి మార్గంలోకి ప్రయత్నం చేస్తాడు. సో ఫస్ట్ మనకి మనం జన్మ కలగకుండా ఉండాలని శుభేచ్ఛ కలగాలి. దాని గురించి అని చెప్పేసి గురుబోధ శ్రవణం చేయాలి, విచారణ జరగాలి. విచారణ జరగడం వల్ల మన మనస్సు సూక్ష్మమవుతుంది. సూక్ష్మమైతే తను మానసు అవుతుంది. తను మానసిన తర్వాత సత్వాపతి. ఈ సత్వగుణాలన్నీ మన లోపల నెమ్మది నెమ్మదిగా అలవాటు పడుతుందన్నమాట. ఈ మన ఏదైనా ఒక జ్ఞానం దృష్టి, మనకి ఏదైనా లైట్ కనపడాలనుకోండి, లైట్ కనపడాలనుకుంటే ఫస్ట్ దాని ఒక మూడు రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, ఒపేక్ అని చెప్పేసి మూడు రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒపేక్ అనేది ఏంటంటే తమో గుణం, అది మనకి ఇంకా వేరే కనపడదు. అది అడ్డం పెట్టారనుకోండి, ఇప్పుడు ఒక కాగితం ఉంది లేకపోతే నల్లటి కాగితం ఉంది, దాన్ని అడ్డం పెట్టారనుకోండి, దాని లోపల నుంచి వెలుగు అవతరికి బయటికి ప్రసరించదు, అది తమో గుణం అనమాట. అదే మనకి ఇనప మూకుడులాగా, ఇనప మూకుడులాగా. దాని తర్వాత ట్రాన్స్పరెంట్, కొంచెం తక్కువ. ఏంటంటే ట్రాన్స్లూసెంట్, ట్రాన్స్లూసెంట్ అంటే చిల్లులు మూకుడు అనమాట. మన జ్ఞానం దర్శనం అవ్వాలి, దర్శనం చేయగలగాలి అంటే రజోగుణం కూడా పనికిరాదు, కాకపోతే తమో గుణం కంటే కొంచెం నయం, దానిలో కాస్త అయినా వెలుగు వచ్చే అవకాశం ఉంది. కానీ మనకు నిజంగా మన జ్ఞానాన్ని దర్శించాలంటే మాత్రం మన సత్వగుణం, మన గ్లాసు మూకుడిలాగానే ఉండాలి. అలా ఉంటే తప్ప మనం సత్యాన్ని దర్శనం చేసుకో. అట్లాగే సత్వాపత్తి, సత్వరజస్తమో గుణాలలో సత్వగుణాన్ని మనం అలవాటు చేసుకోవాలన్నమాట. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి తర్వాత అసంసక్తి. అసంసక్తి అంటే మన ప్రపంచ విషయాల మీద ఆసక్తి లేకుండా ఉండాలి, అనాసక్తిగా ఉండాలి. అనాసక్తిగా ఉండడం అంటే మన జనక మహారాజు గారు ఎలాగైతే ఆయన సత్వగుణంలో ఉండి ఇట్లా ప్రపంచ విషయాల గురించి ఆసక్తి లేకుండా ఉన్నారో అలా మనం అలవర్చి చేసుకోవాలి అన్నమాట. అంటే మనం జనక మహారాజు మహారాజు కదా, మరి మహారాజు అయ్యుండి కూడా ఆయన ప్రపంచం మీద ఆసక్తి లేకపోయినా కూడా మరి అంత రాజ్యాన్ని ఎలా నడిపాడు మరి రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా నడిపాడు, ఆయన అంతా ముందుకు తీసుకెళ్ళాడు అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. మనం ప్రపంచ విషయాల మీద అనాసక్తి ఉండాలి అంటే అది అసలు పట్టించుకోకూడదు, వాటి మీద ద్వేషం తెచ్చుకోవాలి అనే ఆలోచనలో ఉంటాం. కానీ నిజంగా ఏంటంటే సారవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారట, ఇద్దరు మిత్రులకి బాగా ఆకలిస్తుందట. ఆకలిస్తుంటే ఆయన ఇద్దరు వెళుతూ ఉంటే ఒక పోటీ జరుగుతుంది. ఏంటంటే అరటిపండు తొక్కలతో సహా ఎవరైతే తింటారో వాళ్ళకి 100 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ఒక పోటీ జరుగుతుందట. పోటీ జరిగితే ఇంక వాళ్ళు ఇదేదో 100 రూపాయలు వచ్చింది, దాంతో ఏదైనా కొనుక్కుని తినొచ్చు అని చెప్పేసి వెళ్తారు, ఆ పోటీకి వెళ్తారు. మొదటివాడు ఏం చేస్తాడు, ఇది అరటిపండు తొక్కతో సహా తింటే తప్ప 100 రూపాయలు రావు, మరి ముందర తొక్క తినేసేస్తే, ముందర కష్టమైనది తినేసేస్తే సారవంతమైనది మెల్లగా తినచ్చు అనుకొని గబగబా తొక్కలు తీసుకొని తినేస్తాడు. తినగానే కడుపు నిండిపోతుంది, కడుపు పాడైపోతుంది, హాస్పిటల్కి చేరుతాడు. కానీ రెండోవాడు ఏం చేస్తాడు, ఏదైనా సరే ముందు సారవంతమైనది తింటే ముందు ఆకలి నిండుతుంది, తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి అరటిపండు తొక్కలు తీసేసి అరటిపండును తినేస్తాడు, గుజ్జును తినేస్తాడు. ఇప్పుడు ఇందులో ఇద్దరూ గెలవలేదు, ముందు వాడు గెలవలేదు, రెండో వాడు గెలవలేదు, కానీ కడుపు నిండింది. అదృష్టవంతుడు ఎవడు? మనం ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి ఉన్నా చెడు ఉన్నా ప్రతిది ఒక్కటి ఇంట్లో ప్రపంచంలో జరిగిన విషయాలన్నీ మనకే కావాలని పెట్టుకోకూడదు. ఏది అవసరం, ఏది సారవంతమైనదో దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకి మన ముందుకు జరగడానికి, మనం సాగడానికి, మన లైఫ్ జాగడానికి జరుగుతుంది. ఎంతసేపటికి తొక్కల విషయాలన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మనకి మనకు అవసరమైన సారవంతమైన విషయాన్ని అంతా మిస్ అయిపోతున్నాం కదా. అందుకని పదార్థ అభావన అండి, పదార్థ అభావన కూడా మనం ఇది దీనిలాగే ఉంటుంది. మనం ఈ ప్రపంచ విషయాలు ఎలా అనాసక్తిగా ఉన్నాయో పదార్థాల విషయాన్ని కూడా పదార్థ అభావనగా చూడడానికి ప్రయత్నం చేయాలన్నమాట. పదార్థ అభావన అంటే నాకు పొద్దునే కూడా అనిపించిందండి ఒక విషయము. మనం అమ్మకి నమస్కారం చేసుకోవడానికి వస్తాము, అమ్మకి నమస్కారం చేసుకోవడానికి వచ్చినప్పుడు మంచి మామిడి పండ్లు దొరుకుతాయి. చూడంగానే ఏమనిపిస్తుంది, అబ్బా అంత మంచి మామిడి పండు, మంచి మామిడి పండుని తీసుకొచ్చి అమ్మకి ఇద్దాము అనుకొని 2 మామిడి పండ్లు కొనుక్కొస్తారండి. భార్యాభర్తలు తీసుకొచ్చి నమస్కారం చేసుకోవడానికి అమ్మ చేతిలో మామిడి పండ్లు పెట్టి నమస్కారం చేసుకొని లేవంగానే అమ్మ కనుక ఆ మామిడి పళ్ళు పక్కన పెట్టి 2 అరటిపళ్ళు ఇచ్చారనుకోండి, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? అరేరేరే అనవసరంగా 100 రూపాయలు పెట్టి మామిడి పండ్లు కొనుక్కొచ్చాము, ఈ మామిడి పండే అమ్మ మనం ఎప్పుడన్నా మన ఎప్పుడు అమ్మ ఎప్పుడు మనకి ఏ పండు ఇస్తే ఆ పండు వెనక్కి వెంటనే ఇచ్చేస్తారు, మనం ఏ పండు చేతిలో పెడితే ఆ పండు పండు తీసుకెళ్ళి చేతిలో పెడతారు అమ్మ. అప్పుడు మన వీడి మనసు ఎలా ఉంటుంది, పదార్థం అర్రే రే ఇవాళ నమస్కారం చేసుకోవడానికి ప్రసాదం తిందాం అనుకొని అరటిపండ్లు మంచి మామిడి పండ్లు తెచ్చుకున్నాను, నాకు మళ్ళీ అరటిపండే వచ్చింది అనుకొని వాడు ఇంకా ఈసారి నుంచి ఎప్పుడు మామిడి పండ్లు తాడు. అమ్మ ఇది నాకు ఏది ఎప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అప్పుడే వస్తుందని అప్పుడు వైరాగ్యం కలుగుతుంది, ఎప్పుడు కలగాలి అప్పుడే కలుగుతుంది. వారి పదార్థ అభావన అంటే ఇదే అనిపిస్తుంది అన్నమాట. మనం ఇన్ని నిన్న అమ్మ చెప్తున్నారు ఇదంతా ప్రపంచం అంతా భగవంతుడి నీడ, ఈ ప్రపంచంలోనే ఇంత అందాలు, ఈ జలపాతాలు ఈ పుష్పాలు మనుషులు సంతోషాలు ఆనందాలు వీటన్నింటి చూస్తున్నామే, ఆయన నీడలోనే ఇంత ఆనందం ఉంటే మరి ఆయనలో ఎంత ఆనందం ఉంటుంది. ఒక్కసారి తల ఎత్తి వెనక్కి చూడాలి కదా, ఒకసారి చూస్తే ఎంత ఆనందాన్ని మనం పొందాలి, అవన్నీ మిస్ అయిపోతున్నాం అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మన పదార్థాల మీద దృష్టి ఎంతసేపటికి అమ్మ ఈశ్వర ప్రసాద బుద్ధి ఈశ్వర అర్పిత బుద్ధి ఎందుకే అలవరు చేసుకోవాలనిపిస్తూ ఉంటుందని. ఏది ఇచ్చినా సర్వం నీదయ, జగమే నీదయ, నీదయ లేనిది ఏది లేదు అసలు లేదు, ఇంకా ఆ అమృతాన్ని మనం చూడలేకపోతున్నాం అనేసి అనిపించిందమ్మ. ఈ పదార్థ అభావన తర్వాత తురియం అంటే ఇంకా అది తురియం అనేది ఇంకా ఫైనల్ స్టెప్, లాస్ట్ ఎగ్జామ్ ఇది. ఎప్పుడైతే ఇవన్నీ మంచి అలవాట్లు ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఆయన తురియ స్థితిలో ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తురియ స్థితిలో ఉండిపోవడం అంటే అది ఎంత స్టేజ్లోకి వెళ్ళిపోతారంటే ఈ ఆవు పాలు తీసుకోవడానికి చెప్పేసి దూడని ఆవు దగ్గరికి చేరుస్తారు. చేర్చినప్పుడు కాసిన పాలు తాగిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పక్కన కట్టేస్తారు. అది ఎంత బాధపడుతుంది, అరే నా తల్లిని నేను చేరుకోలేకపోతున్నాను, ఈ అమృతాన్ని నేను గ్రోలేకపోతున్నాను అని ఎంతో బాధపడుతుంది. అదే అలాగే తురియ స్థితిలో ఉన్న వ్యక్తి ఉన్న జ్ఞాని ఎలా ఉంటారంటే, మన ప్రపంచ విషయాలని మాట్లాడుతున్నాం అనుకోండి ఆయన దృష్టి అక్కడే ఉంటుంది, అక్కడే ఉండిపోతుంది. అమ్మ మనం మాట్లాడుతూ ఉంటాము, అమ్మ దృష్టి అక్కడే ఉంటుంది. ఆ జ్ఞాన క్షీరాలలో పొంగుతుంటాయి మన అందుకున్న వాళ్ళకి అందుకున్నంత. అది పొంగుతున్నప్పుడు అదే దృష్టిలో ఉండి మనకి ఎంతసేపటికి మనకి కావలసిన పదార్థాలు ఏంటి మనకు కావలసినవి ఏంటి అని ఆలోచిస్తుంటా, కానీ ఆ అమృత భాండం ఎప్పుడు అసలు లోటు అది కల్పవృక్షం కంటే ఎక్కువ అండి. అసలు మనం అడిగితే ఇస్తుంది ఆ కల్పవృక్షం అయినా కూడా. ఇది ఏంటంటే అలా అమృత చర్య ఇలా పొంగి పొరలిపోతుంటే మనం ఎంత దొరలి మనం ఎంత దాన్ని అంటించుకుంటే మనకే అవుతుందని చెప్పేసి అనుకున్నాను. ఇది నేను చెప్పాలనుకుని అదే మన ప్రాజెక్ట్ సప్త జ్ఞాన భూమికలండి. ఇది వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి భగవత్ ప్రకరణలు చెప్పారు యోగ వశిష్ఠులు. నేను సప్త జ్ఞాన భూమికలు 7 అజ్ఞాన భూమికలు ఉన్నాయండి. ఫస్ట్ జ్ఞానం తెలుసుకుంటే అజ్ఞానం అవుతుంది. జై సద్గురు. ఈ ప్రయత్నం చేశానండి, ఏదన్నా నా మనసులో ఉన్నది మీ అందరికీ పంచడానికి ప్రయత్నం చేశాను, ఏమన్నా తప్పులు జరుగుంటే క్షమించండి. అందరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా జగన్మాత దయ.